వెల్కమ్ టు వీకెండ్ కామెంట్ బై ఆర్కే. పదునైన వ్యూహాలు ఎత్తుగడలతో కేసీఆర్ ఎలాంటి రాజకీయం చేస్తారు? కేసీఆర్ ప్రభుత్వంపై ఏ గవాలకుండా గవర్నర్ ఎందుకు కాపాడుతున్నారు? తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గవర్నర్కు మధ్య సంవాదానికి కారణమేమిటి? గవర్నర్ను కేసీఆర్ ఎలా ప్రసన్నం చేసుకోగలిగారు? వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని కేసీఆర్ ఎందుకు నిర్ణయించారు? ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఈ ఎపిసోడ్లో చూద్దాం.
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో కాకుండా మరొకరి చేతుల్లోకి వెళ్ళుంటే ఏమై ఉండేదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీర్తించినా, కేసీఆర్ ప్రభుత్వంపై ఈగ వాలకుండా గవర్నర్ నరసింహన్ కాపాడుతున్న ఆ ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే దక్కుతుంది. జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్తోనే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ఓ అద్భుతం అని పొగిడించుకున్న కేసీఆర్ను అభినందించకుండా ఎలా ఉండగలం? తటస్థంగా ఉంటూ ప్రతిపక్షాలిచ్చే వినతి పత్రాలను పరిశీలించి న్యాయం చేస్తానని చెప్పవలసిన గవర్నరే ప్రభుత్వాన్ని తప్పుబట్టే వారిపై మండిపడేలా వ్యవహరిస్తున్నారంటే అందులో కేసీఆర్ రాజకీయ చాణక్యం లేదని ఎవరైనా ఎలా అనగలరు? ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడిగా శభాష్ అనిపించుకున్న కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా ఆహా ఓహో అనిపించుకుంటున్నారంటే ఆయనలోని రాజకీయ జాణతనం తెలియడం లేదా? ప్రత్యర్థుల అంచనాలకు ఊహలకు అందని విధంగా అనూహ్య వ్యూహాలతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తెలంగాణలో తనకు తిరుగులేదని కేసీఆర్ ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటున్నారు. రాజకీయ పరమైన వ్యూహాలతోనే కాకుండా పాలనా పరంగా కూడా అవసరమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తాను ఏమిటన్నది కేసీఆర్ రుజువు చేసుకుంటున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగను ఎన్ని రోజుల పాటు జైలులో పెట్టించిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుంది. చేతికి మట్టంటకుండా నోటికి పని చెప్పకుండా ఎవరితో ఎప్పుడు ఏం చేయించాలో తెలంగాణ ముఖ్యమంత్రికి బాగా తెలుసు. ఈ జాణతనం ఫలితమే శుక్రవారం నాడు రాజ్భవన్లో కాంగ్రెస్ నాయకులు గవర్నర్కు మధ్య జరిగిన సంవాదం. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు పంపేది గవర్నర్లే. నరసింహన్ లాంటి గవర్నర్ ఇలాంటి విషయాలలో మరీ చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకొనికే ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ద్వారా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయించుకోగలుగుతున్నారు. గవర్నర్తో సుదీర్ఘంగా సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తరచుగా వార్తలు వస్తూ ఉంటాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక గవర్నర్ను ఇన్ని పర్యాయాలు కలుసుకోలేదు. కేసీఆర్ మాత్రం తరచుగా రాజ్భవన్కు వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో కాకుండా పట్టు పంచలు పట్టు చీరలు తీసుకువెళ్తుంటారు. పుష్పగుచ్ఛం అదనం అప్పుడప్పుడు పాదాభివందనం చేస్తారు. మన గవర్నర్ నరసింహన్ది రాజకీయ నేపథ్యం కాదు. ఆయన ఒక పోలీసు అధికారిగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా పనిచేశారు. కేంద్రంలో కీలక స్థానాలలో ఉన్న అధికారులతో చక్కటి సంబంధాలున్నాయి. ఇవన్నీ తెలుసుకొనుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్తో సత్సంబంధాలు పెట్టుకున్నారు. ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ ఢిల్లీలో కేసీఆర్ ప్రభుత్వం గురించి నలుగురు మంచిగా చెప్పుకుంటున్నారంటే అందుకు నరసింహన్ లాంటి వారు కూడా కారణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసిడర్గా మన గవర్నర్ వ్యవహరిస్తున్నారు. నరసింహన్ 2 తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే భుజానికి ఎత్తుకుని మోయడానికి కేసీఆర్ అనుసరిస్తున్న ఎత్తుగడే కారణం. శుక్రవారం నాడు రాజ్భవన్లో కాంగ్రెస్ నాయకులు గవర్నర్ పరస్పరం నిందించుకున్నారంటే నరసింహన్పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభావం ఎంత బలంగా ఉందో తెలియడం లేదా? ప్రశ్నించడమే తన విధానమని ప్రకటించుకున్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని అదే పనిగా ప్రశంసించడం కూడా చిన్న విషయం కాదు. అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్ షోలకు అనుమతి కోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కలిశారని గిట్టని వారు ప్రచారం చేశారు, కానీ అదే నిజం కాదు. ఆంధ్రప్రదేశ్లో సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబును అప్పుడప్పుడు కలిసే పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రిని మాత్రం యథాలాపంగా కలిశారు, భోజనం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఒకప్పుడు కేసీఆర్ పవన్ కళ్యాణ్ తిట్టుకున్నవారే, శత్రువుతో కూడా పొగిడించుకోగల నేర్పరితనం కేసీఆర్ సొంతం. కాంగ్రెస్ నాయకులతో సంవాదానికి దిగడం ద్వారా, గవర్నర్ నరసింహన్ ప్రభుత్వాన్ని పొగడడం ద్వారా పవన్ కళ్యాణ్ వివాదాస్పదమయ్యారే గాని కేసీఆర్ కాదు కదా. ఈ రెండు సందర్భాల్లోనూ కేసీఆర్ నిమిత్తమాత్రుడే. తనను పొగడమని గాని, తన తరపున వకాల్తా పుచ్చుకొని వాదించమని గాని ఆ ఇద్దరిని ఆయన కోరలేదు. అయినా ఆ ఇద్దరు వారికి వారే చొరవ తీసుకున్నారు. అందులోనే కేసీఆర్ గొప్పతనం ఉంది. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా నిర్ణయమే తీసుకుందాం, పరిస్థితులను ఆకళింపు చేసుకుని రాజకీయంగా తగు నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ దిట్ట. దేశంలో ఎక్కడా లేనిది, తెలంగాణలో మాత్రమే వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం ఎలా సాధ్యమవుతుంది అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా అలాంటి సందేహమే వచ్చి ఉంటుంది. పాలనా అనుభవం ఉన్న కాంగ్రెస్ నాయకులకు కూడా ఇందులోని సూక్ష్మం తెలియక అడ్డదిడ్డంగా మాట్లాడి అభాసు పాలయ్యారు. పరిస్థితులలో వచ్చిన మార్పు తెలుసుకొనికే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 4-5 ఏళ్ల క్రితం దేశంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉండేది. ఒక్క యూనిట్ విద్యుత్ను 12 రూపాయలకు పైగా పెట్టి కొనుగోలు చేసిన రోజులున్నాయి. డబ్బు పెట్టినా అవసరమైనంత విద్యుత్ దొరికేది కాదు. ఇప్పుడు అలా కాదు, కావలసినంత విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. కొనుగోలు చేసేవారు లేక ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తిని నిలిపివేశాయి. దీంతో పోటీ పెరిగి విద్యుత్ ధరలు తగ్గిపోయాయి. ఇప్పుడు విద్యుత్ ధర యూనిట్కు గరిష్టంగా 5.5 రూపాయలే పలుకుతోంది. అది కూడా డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు. ప్రస్తుతం విద్యుత్ ధర సగటున 3.5 రూపాయలు దాటడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసిన బోర్ల నుంచి నీళ్లు 5-6 గంటలకు మించి రావు. వ్యవసాయానికి 8 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసిన, 24 గంటల పాటు సరఫరా చేసిన వినియోగించే విద్యుత్లో తేడా ఏమీ ఉండదు. కాకపోతే పంపిణీ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది ఇదే. వినియోగం పెరిగినా గ్రిడ్ సరఫరా దెబ్బతినకుండా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయించారు. గతంతో పోల్చితే విద్యుత్ ధరలు తగ్గినందున ఎంత విద్యుత్ కొనుగోలు చేసినా పెద్దగా భారం ఉండడం లేదు. బహిరంగ మార్కెట్లో ఒక్క యూనిట్ను 12 రూపాయల వరకు వెచ్చించి కొనుగోలు చేసినప్పుడు వినియోగదారుల నుంచి ఒక్క యూనిట్కు 6 రూపాయలకు పైగా వసూలు చేశారు. ఇప్పుడు కొనుగోలు ధర భారీగా పడిపోయినా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న ఛార్జీలను తగ్గించలేదు. తెలంగాణలో ప్రస్తుతం సగటున 63 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇంత విద్యుత్ కొనుగోలు చేయాలంటే తడిసి మోపడయ్యేది. ఇప్పుడు కొనుగోళ్ల భారం బాగా తగ్గినందున ప్రభుత్వాలకు ఉపశమనం లభిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన బుర్రకు పదును పెట్టి నిరంతర విద్యుత్ సరఫరా నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ రంగంలో వచ్చిన పెను మార్పుల గురించి తెలియని వారు కేసీఆర్ నిర్ణయాన్ని విమర్శించడానికి అడ్డదారులు వెతుక్కున్నారు. పవన్ కళ్యాణ్ వంటి వారు పొగిడారు అంతే. ఇప్పుడు మళ్ళీ గవర్నర్ నరసింహన్ విషయానికి వద్దాం. ఆయన తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఏపీ ప్రభుత్వ విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో గవర్నర్ పక్షపాతం ప్రదర్శిస్తున్నారని, నాలా బిల్లును ఆమోదించకుండా పెండింగ్లో పెట్టడం ఏమిటని ఏపీకి చెందిన భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు 2 రోజుల క్రితమే విమర్శించారు. గవర్నర్ చెప్తున్న చాడీల వల్లనే ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మధ్య చెడిందని తెలుగుదేశం పార్టీ నాయకులు అంతరంగిక సంభాషణలలో విమర్శిస్తూ ఉంటారు. నిజానికి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గవర్నర్ నరసింహన్ను మార్చమంటారా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఢిల్లీ పెద్దలు అడిగారు. అప్పట్లో సుజనా చౌదరి సలహాతో మార్పు అవసరం లేదని చంద్రబాబు చెప్పారు. తన కొనసాగింపునకు చంద్రబాబు సహకారమే కారణమని తెలిసి కూడా నరసింహన్ మొదటి నుంచి ఆయన విషయంలో పెడసరంగానే వ్యవహరిస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ప్రముఖులు తనను కలిసిన సందర్భాల్లో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గవర్నర్ విమర్శించిన దాఖలాలున్నాయి. రాజధాని కోసం 30,000 ఎకరాలు ఎందుకు అని కూడా ఒక సందర్భంలో నరసింహన్ ప్రశ్నించారట. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన అవకాశం ఎవ్వరెందుకు అని మరో సందర్భంలో ఆక్షేపించారట. నిధుల కొరతున్నా శాసనసభ, సచివాలయం వంటి భవనాలను అద్భుతంగా కట్టాలనుకోవడం ఏమిటి, అంత అవసరమా అని మరికొందరి దగ్గర ప్రశ్నించారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదంతాలున్నాయి. రాష్ట్రం విడిపోయిన కొత్తలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చులకనగా మాట్లాడేవారట. కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు తనను కలవడానికి వచ్చిన పోలీసు అధికారులతో మాట్లాడుతూ, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చూసొచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో అలాంటి గోడనే కడతానని, కేసీఆర్ ప్రకటించినా ప్రకటిస్తారు అని గవర్నర్ వ్యాఖ్యానించారు. అలాంటిది ఆ తర్వాత కాలంలో కేసీఆర్కు అత్యంత సన్నిహితం అవ్వడమే కాకుండా ఆయనకు అనుకూలంగా ఢిల్లీలో లాబీయింగ్ కూడా నడుపుతున్నారని చెబుతారు. చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్లోని సచివాలయాన్ని ఖాళీ చేసి అమరావతికి తరలి వెళ్లిన తర్వాత ఆ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించవలసిందిగా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఒక దశలో అయితే మీ అంతట మీరు అప్పగించకపోతే గవర్నర్గా నా అధికారాలను వినియోగించవలసి వస్తుందని హెచ్చరించారు. దీనిపై ఆగ్రహం చెందిన చంద్రబాబు ప్రభుత్వం అంతే తీవ్రంగా స్పందించడంతో వెనక్కు తగ్గారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను గౌరవించినట్టుగా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తనను గౌరవించడం లేదని తనను కలిసిన కొంతమంది వద్ద గవర్నర్ వ్యాఖ్యానించారట. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయంలో కూడా తెలంగాణ విషయంలో ఒకలా, ఆంధ్ర విషయంలో మరోలా వ్యవహరించారని చెబుతారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన నరసింహన్ ఆంధ్రకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడానికి తొలుత అభ్యంతర పెట్టారట. శ్రీనివాస్ యాదవ్ విషయంలో లేని అభ్యంతరం మా విషయంలో ఎందుకని ప్రశ్నించడంతో చివరకు అంగీకరించారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించిన తెలుగుదేశం నాయకులపై ఒక సందర్భంలో గవర్నర్ మండిపడ్డారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు, అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎలా ఉంటాను అని ప్రశ్నించారట. ఇరుపక్షాల మధ్య ఇలాంటి అంతరాలు ఎన్నో. ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తుగా గవర్నర్ వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. 2 రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కూడా గవర్నర్ తీరును తప్పుబట్టారు. తాజాగా కాంగ్రెస్ నాయకులతో పెద్ద సంవాదమే నడిచింది. శుక్రవారం నాడు రాజ్భవన్లో చోటు చేసుకున్న వాద ప్రతివాదనలు అభ్యంతరకరంగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి నరసింహన్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, ఆయన కుమారుడు కేటీఆర్ పైన విమర్శలు చేయడమేంటి? ఇసుక మాఫియా ఇంతకు ముందు లేదా? అయినా మీకు అక్కడేం పని అని కాంగ్రెస్ నాయకులను నిలదీయడం గవర్నర్ వ్యవస్థకు తగని పని. సహనం కోల్పోయిన కాంగ్రెస్ నాయకులు కూడా ఢిల్లీ పెద్దల కాళ్లు మొక్కి పదవిలో కొనసాగుతున్నావని ముఖం మీదనే తిట్టారంటే పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి రావడానికి నరసింహనే కారణమని చెప్పొచ్చు. ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు చేసే ఫిర్యాదుల్లో వాస్తవం ఉండొచ్చు లేకపోవచ్చు. వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన వారితో చూస్తాను, పరిశీలిస్తాను అని చెప్పుంటే ఏ గొడవ ఉండేది కాదు. నరసింహన్ అందరిలాంటి గవర్నర్ కాదు. ముఖ్యమంత్రులు తనను నెత్తిన పెట్టుకోవాలని కోరుకుంటారు. కుడుమిస్తే పండుగ అని భావించే వాళ్ళు కొందరుంటారు. నరసింహన్ ఈ కోవలోకి వస్తారు. ఇది తెలుసు కనుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ను తన దారిలోకి తెచ్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలపై గవర్నర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? దేశంలో గవర్నర్ల వ్యవస్థ తరచుగా ఎందుకు వివాదాస్పదమవుతోంది? పదవీకాలం ముగిసినా నరసింహన్ ఎలా ఆ పీఠాన్ని అంటిపెట్టుకున్నారు?
నిజానికి యూపీఏ హయాంలో నరసింహన్ను ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమించారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్గా ఉన్న ఎన్డీ తివారీ రాజ్భవన్లో అమ్మాయిలతో సరస్సు సల్లాపాలు చేసిన వీడియోను ఏబిఎన్ ఛానల్లో ప్రసారం చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనతో రాజీనామా చేయించి నరసింహన్ను ఏపీకి బదిలీ చేయించింది. రాష్ట్ర విభజనకు ముందు కొంతకాలం పాటు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించిన గవర్నర్ నరసింహన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత వైఖరి మార్చుకున్నారు. యూపీఏ హయాంలో గవర్నర్గా ఉండి కూడా ప్రభుత్వంలో ఏ హోదా లేని సోనియా గాంధీని తరచుగా కలుసుకుని నివేదికలు అందించేవారు. ఇది నరసింహన్ నేపథ్యం. నిజానికి నరసింహన్ పదవీ కాలం ఎప్పుడో ముగిసింది. కారణాలు తెలియదు గాని ఢిల్లీ పెద్దలు ఆయనను ఇంకా కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అంతరంగిక భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే నరసింహన్ ఇంకా పదవిలో కొనసాగుతున్నారని చెబుతూ ఉంటారు. ఏదేమైనా ఇప్పుడు మన గవర్నర్ వివాదాస్పదులయ్యారు. గవర్నర్లు వివాదాస్పదం కావడం ఇంతకు ముందు కూడా జరిగింది. కుముద్బెన్ జోషి ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్గా ఉన్నప్పుడు వివాదాస్పదమయ్యారు. అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో ఆమెకు పోసిగేది కాదు, గవర్నర్గా ఉన్నా ఆమె కాంగ్రెస్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని, రాజ్భవన్ను గాంధీభవన్లా మార్చారని అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించేవారు. గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కనుక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా గవర్నర్లు వ్యవహరించడం ఎప్పటినుంచో ఉంది. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్లు వివాదాస్పదమవుతూ ఉంటారు. ఎన్టీఆర్ హయాంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ఆ కారణంగా ఎన్టీఆర్ ప్రభుత్వానికి నాటి గవర్నర్లు చికాకులు కలిగించేవారు. ఆ పరిస్థితిని భరించలేని ఎన్టీఆర్ గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఉద్యమమే చేశారు. ఇప్పుడు తెలంగాణలో గవర్నర్ నరసింహన్ది కొత్త పోకడా అనే చెప్పాలి. ఆయనను గవర్నర్గా నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఆయనను కొనసాగించాలని 3.5 క్రితం కోరింది తెలుగుదేశం పార్టీ. పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ఆయన గవర్నర్గా కొనసాగడానికి భారతీయ జనతా పార్టీ కారణం. ఇప్పుడు ఈ 3 పార్టీలు కూడా నరసింహన్ వ్యవహార శైలిపై ఆగ్రహంగా ఉన్నాయి. పదవిలో కొనసాగడానికి కారణమైన తమ విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తూ ఏమాత్రం ఉపయోగపడని కేసీఆర్ ప్రభుత్వాన్ని భుజానికెత్తుకోవడం ఏమిటని ఈ 3 పార్టీల నాయకులు ఇప్పుడు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. తాను గవర్నర్గా కొనసాగడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన పార్టీలకు స్థానికంగా ఆగ్రహం రప్పిస్తూ కూడా నరసింహన్ ఆ పదవిలో కొనసాగుతున్నారంటే ఆయనకు ఢిల్లీలో ఉన్న పలుకుబడేమిటో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ నాయకులతో జరిగిన సంవాదంపై ఛానళ్లలో వార్తలు ప్రసారమైన తర్వాత రాజ్భవన్ వివరణ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గవర్నర్ వ్యవస్థ తటస్థంగా ఉండాలన్న సూత్రానికి భంగం కలగకుండానే గవర్నర్ వ్యవహరించారని రాజ్భవన్ వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. గవర్నర్ నరసింహన్ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని 2 రాష్ట్రాల్లో ప్రజలు కూడా నమ్ముతున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారిపై ప్రతిపక్షాలు సహజంగానే ఆరోపణలు చేస్తూ ఉంటాయి. అలా చేయకూడదని చెప్పే హక్కు గవర్నర్కు లేదు. తమపై వచ్చే ఆరోపణలకు ప్రభుత్వంలో ఉన్నవారు సమాధానం చెప్పుకుంటారు. ముఖ్యమంత్రుల తరపున వకాల్తా పుచ్చుకోవాల్సిన అవసరం గవర్నర్కు లేదు. రాజ్భవన్ పై అవుతున్న ఖర్చును ఇరు రాష్ట్రాలు భరిస్తున్నాయి. విడిపోయిన 2 తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని ఎన్నో వివాదాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వివాదాల పరిష్కారంలో చేతులెత్తేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తాజాగా లోక్సభలో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకోవాలని, కేంద్రం జోక్యం చేసుకోదని చెప్పి చేతులు కడిగేసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వమే బాధ్యతల నుంచి తప్పుకోవడం దారుణమనే చెప్పాలి. 2 రాష్ట్రాల మధ్య వివాదాల కుంపట్లు రగిలించిందెవరు? కేంద్రం కాదా? అంటే ఆనాడు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలే కదా. అన్ని సమస్యలకు నాటి బిల్లులోనే పరిష్కారాలు చూపించుంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదు కదా. అధికారం ఉంది కదా అని రాష్ట్రాన్ని విభజించిన వాళ్ళు బాధ్యతల నుంచి తప్పించుకోవడం ఏమిటి? ఇలా అయితే కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రాలకు నమ్మకం పోదా? ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ నరసింహనైనా తటస్థంగా ఉండుంటే కొన్ని సమస్యలైనా పరిష్కారమయ్యేవి. గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అనుమానిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆయన మధ్యవర్తిత్వం పట్ల విముఖంగా ఉంటోంది. ఈ అవకాశం కూడా కోల్పోవడం తెలుగు ప్రజల దురదృష్టం. మానవత్వానికి మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే సంఘటనలు ఇటీవలి కాలంలో తరచుగా జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాలకు అలవాటు పడిన మహిళలు ప్రియులను ప్రేరేపించి భర్తలను చంపించిన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకోవడం కలవరం కలిగిస్తున్నాయి. గుజరాత్లో పక్షవాతంతో బాధపడుతున్న తల్లిని కన్న కొడుకే ఐదంతస్తుల భవనం పైనుంచి పడేసి చంపడం ఏ మానవత్వానికి ప్రతీక? ఖమ్మం జిల్లాలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక భర్త సొంత భార్యనే కిడ్నాప్ చేసి హత్య చేయడం ఏమిటి? కన్న కుమారులే ఆస్తి కోసం తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని కృష్ణా జిల్లాలో ఒక వృద్ధ జంట ఫిర్యాదు చేసింది. ఇటీవలి కాలంలో ఇలాంటి అమానవీయ సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. మానవత్వాన్ని మంటగలుపుతున్న ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మనుషుల్లో అంతటి క్రూరత్వం ఏర్పడడానికి కారణమేంటి? విచక్షణతో మెలగవలసిన వాళ్ళు విచక్షణారహితంగా ప్రవర్తించడానికి కారణమేంటి? మొదలైన అంశాలపై మానసిక శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడం అవసరమనిపిస్తోంది. విశాల దృక్పథంతో వ్యవహరించవలసిన వారు సంకుచితంగా ఆలోచిస్తున్నారు. వందల ఏళ్లనాడు జరిగాయని చెప్పుకుంటున్న సంఘటనలు ఇప్పుడు వివాదం అవ్వడం ఏమిటో అర్థం కావడం లేదు. అనుక్షణం వంచనతో బతకడానికి అలవాటు పడుతున్నాం కదా. ఈ కారణంగానే హేతుబద్ధంగా ఆలోచించి అడుగు వేయవలసిన మనం ఉన్మాదంతో నిర్ణయాలు తీసుకుంటూ అడుగులేస్తున్నాం. లేని సమస్యలను సృష్టించుకుంటున్నాం. పెడార్థాలు, విపరీతార్థాలు, ఆవేశాలు, ఆగ్రహాలు మనల్ని కమ్మేస్తున్నాయి. అందమైన లోకమని, రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు అని ఒక సినిమాలో ఆత్రేయ రాశారు. మనిషి మాత్రమే ఆస్వాదించగల, అనుభవించగల ఇంత అందమైన లోకాన్ని క్షణికావేశాలతో నాశనం చేసుకోవడం మూర్ఖత్వం కాదా? వివాహేతర సంబంధాలకు అలవాటు పడిన వాళ్ళు భర్తలను లేదా భార్యలను చంపి లేదా చంపించి జైళ్లకు వెళ్తున్నారు. తల్లిదండ్రులలో ఒకరు చనిపోయి మరొకరు జైలుకి వెళ్తే వారి పిల్లల పరిస్థితి ఏమిటి? ఆ పిల్లలు ఎలా జీవించాలి? తల్లిదండ్రులు చేసిన తప్పు వారిని జీవితాంతం వెంటాడదా? తోటివారు హేళన చేస్తుంటే ఆ పసి హృదయాలు తట్టుకోగలవా? అదేమిటో గాని సమాజంలో భక్తి తత్వం ఎంతగా పెరుగుతుందో నేరాలు కూడా అంతే పెరుగుతున్నాయి. దేవుడిని నమ్మేవారిలో పాప పుణ్యాల విచక్షణ ఉండాలి కదా. అంటే మనలో చాలా మందిది దొంగ భక్తి అన్నమాట. సమాజంలో చోటు చేసుకుంటున్న పెడ ధోరణులకు అడ్డుకట్ట వేయడం ఎలా అని ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైంది.
ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.